చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ చూస్తాం. ముఖ్యంగా ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతి ఒక్క అంగం యొక్క సౌందర్యాన్ని వర్ణించే శ్లోకాలు అన్నమాట. అంటే ఒక యోగి భగవంతుడు రూపం సౌందర్యం చూశారు, ఇప్పుడు ఒక్కొక్క అంగం భగవంతుడు యొక్క కాలు, చెయ్యి, కళ్ళు, ప్రతి ఒక్క విషయం భగవంతుడు యొక్క ప్రతి ఒక్క అంగం యొక్క సౌందర్యం, గొప్పతనం, దానిపైన ధ్యానించడం ద్వారా మనకి ఏం ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది అనే విషయాలు మనం చర్చించుకుంటాము. సో ఇలా యోగి ఎలా ధ్యానం చేయాలి, మనం భక్తులం ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలను ఇక్కడ మనకు తెలియజేస్తారు కపిలముని. సో మనము మంగళాచరణ చేసుకొని ఈ విషయాలు చర్చించుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణగుణాతాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్రిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతిత భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 19వ శ్లోకం చూద్దామంట. 19 నుంచి 33 శ్లోకం వరకు చర్చించుకుందాము. శ్రీమద్భాగవతం 3వ స్కందం 28వ అధ్యాయం 19వ శ్లోకం. స్థితం వ్రజంతం ఆసీనం శయానం వాగుహాశయం ప్రేక్షణీయేహితం ధ్యాయే శుద్ధ భావేన చేతస. అంటే శుద్ధమైన భావనతో, చేతనతో, భక్తిమయంతో ఒక యోగి భగవంతుడి పైన ధ్యానించుకుంటూ భగవంతుడు ఎలా నించున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఆయన ఎలా లీలలు చేస్తున్నాడు అనే విషయం పైన ధ్యానం చేయాలి ఎల్లప్పుడూ. ఎందుకంటే అది భగవంతుడు ఎంతో ఇలా చేసే అన్ని లీలలు కూడా ఎంతో ఆకర్షణీయమైనవి, అద్భుతమైనవి. వీటిపైన ధ్యానం చేయాలి ఒక యోగి అని ఇక్కడ కపిలముని చెప్తున్నారు. సో ఇక్కడ యోగి అష్టాంగ యోగలో, హతయోగలో కూర్చొని మనస్సులో కష్టపడి ధ్యానం చేసి అన్ని ముందు స్టేజెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఈ తర్వాత ఈ స్టేజ్కి లాస్ట్కి ధ్యానం సమాధికి ముందు స్టేజ్కి వస్తారనమాట. కానీ మన భక్తి యోగలో మనం ఏంటంటే చాలా సులువుగా భగవంతుడి లీలల పైన, భగవంతుడి రూపం పైన ధ్యానం చేసుకోవచ్చు. ఎలా అంటే భగవంతుడి గురించి శ్రవణం చేసి. అది భక్తి యోగ యొక్క ప్రత్యేకత, వేరే యోగ మార్గాల కన్నా విశిష్టత, ఉత్తమమైన సరళమైన స్వాభావికమైన విధి విధానం అనమాట. ఆ గొప్పతనాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా అదే వర్ణిస్తున్నారు మనకి. మనం చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కలియుగంలో ఎక్కడో కూర్చొని ధ్యానం చేయడం ఇలా భగవంతుడి పైన అనేది చాలా కష్టం. ఒంటరిగా కూర్చొని ధ్యానం, దానికన్నా భగవంతుడి గురించి విని
అలా భగవంతుడిని స్మరించుకోవడం అనేది చాలా సులువు. అందుకనే స్మరణం అనేది మనకి శ్రవణం కీర్తనం ద్వారా ఎంతో సులువుగా సంభవం. అందుకే మనం శ్రవణం కీర్తనం పైన ఎక్కువగా మనం ముఖ్యంగా ప్రాధాన్యతనిస్తాం అన్నమాట. ఇక్కడ ఎలాగైతే యోగులు ముఖ్యంగా స్మరణం పైనే ధ్యానం చేస్తున్నారు, అది కానీ అది మనము చాలా సులువుగా శ్రవణం కీర్తనం మాధ్యంతో చేసుకోవచ్చు. అది భక్తి యోగ యొక్క ప్రత్యేకత. మనము ఈ విధంగా ఒక చిన్న పిల్లవాడైనా సరే భగవంతుడి గురించి కథ విని, భాగవతంలోంచి కథ ఎవరైనా సరే విని, భగవంతుడి రూపాన్ని గురించి విని మనం భగవంతుడిని ఈజీగా దర్శించుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు, స్మరించుకోవచ్చు. అది భక్తి యోగ విశేషత. ఇప్పుడు మనం ఇంకా చూద్దామంట. తస్మిన్ లబ్ధ పదం చిత్తం సర్వావయవ సంస్థితం విలక్ష్యయైకత్ర సంయుజ్యాత్ అంగే భగవతో ముని. ఈ విధంగా ఒక ముని ఇక్కడ చెప్తున్నారు, అంటే ఇక్కడ వీళ్ళ గురించి చెప్తున్నారు, యోగ పద్ధతిని పాటించే వారి గురించి. ఒక ముని ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క శాశ్వతమైన రూపాన్ని తన మనస్సు తన చేతన ద్వారా ధ్యానం చేసుకొని దానిపైన కేంద్రీకరించాలి. అలా అతను ప్రతి ఒక్క అంగం పైన కూడా ధ్యానం చేయాలి, ప్రతి ఒక్క అంగం పైన తన ధ్యానాన్ని ఫిక్స్ చేయాలన్నమాట, ఫోకస్ చేయాలి. ఆ విధంగా ఒక యోగి చేయవలసి ఉంది. దానికోసమని ఇప్పుడు భగవంతుడు ప్రతి ఒక్క అంటే భగవంతుడు కపిలదేవి ప్రతి ఒక్క అంగం గురించి వర్ణిస్తారు, సౌందర్యం గురించి నెక్స్ట్ శ్లోకం నుంచి. సో అందుకే మనం ఇక్కడ ప్రభుపాద గారు మళ్ళీ రాస్తున్నారు, ఇక్కడ అష్టాంగ యోగ లేకపోతే వేరే హత యోగ ఇటువంటి మార్గాల్లో మళ్ళీ చేరుకోవాల్సింది ఇక్కడికే, మనం భక్తి మార్గానికే లేకపోతే భగవంతుడి పైన ధ్యానం చేయడమే. సో అది మనం భక్తి యోగులు ఏంటంటే మొదటి నుంచి అదే చేస్తాం, మొదటి రోజు నుంచే భగవంతుడిని దర్శించుకుంటాం, భగవంతుడి సేవ చేస్తున్నాం, భగవంతుడు వింటున్నాం, భగవంతుడి నామం జపిస్తున్నాం. ఈ విధంగా మనం భగవంతుడిని ప్రతి క్షణం తలుచుకునే మార్గమే భక్తి యోగం. సో అందుకే ఇది మనది చాలా ఉన్నతమైన మార్గం అన్నమాట, ఇంకా చాలా సులువైన మార్గం. ఇది చాలా తెలివి ఉన్న వాళ్ళు మాత్రమే కలియుగంలో ఈ మార్గాన్ని భక్తి మార్గాన్ని పాటిస్తారనమాట. అది నేను చెప్పట్లేదు, భాగవతంలోనే వస్తుంది, తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఆ శ్లోకం చూద్దామంట. సో ఇప్పుడు భగవంతుడిని ఎలా దర్శించుకోవాలనేది ముఖ్యమైన విషయం ఇక్కడ మనం నేర్చుకునేది. ఏంటంటే భగవంతుడు మనం ఎప్పుడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ విగ్రహాన్ని దర్శించుకున్నప్పుడు భగవంతుడి యొక్క అర్చ విగ్రహాన్ని మనం అలా డైరెక్ట్గా భగవంతుడి ముఖాన్ని కాకుండా భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి మెల్లిగా పైకి దర్శించుకుంటూ ఒక్కొక్క అవయవాన్ని ఫైనల్గా భగవంతుడి యొక్క ముఖాన్ని ఒక మండలాన్ని మనం దర్శించుకోవాలన్నమాట. అది పద్ధతి. సో అదే పద్ధతిని ఇక్కడ అనుసరిస్తూ అంటే అది మనం అనుసరించాలి అనే ఉద్దేశంతోనే అదే విధంగా ఇక్కడ మనకి కపిలముని కూడా వర్ణిస్తారు, మనం చూస్తాము. అంటే పాద పద్మాల నుంచి వర్ణన, భగవంతుడి యొక్క సౌందర్య వర్ణన మనకి ఇక్కడ తెలియజేస్తారు. ఇంకా మనం అలా ధ్యానం చేసుకుంటే మనకి ఏం ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు అక్కడక్కడ చూద్దామంట. ఇంకా శ్లోకాలు కూడా చాలా మధురంగా ఉంటాయి గానం చేయడానికి కూడా, మీరు కావాలంటే వీటిని కంఠస్థం కూడా చేసుకోవచ్చు. సో మనం స్టార్ట్ చేస్తున్నాము భగవంతుడి యొక్క దర్శనం పాదపద్మాల నుంచి 21వ శ్లోకం నుంచి. సంచింతయే భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాధ్యం ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాళ జ్యోత్స్నాభిరాహత మహద్ హృదయాంధకారం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సంచింతయే భగవత శరణారవిందం, భగవంతుడి యొక్క పాదపద్మాలైన వాటిపైన ఒక యోగికి సంపూర్ణంగా ధ్యానం చేయాలి. అక్కడ పాదపద్మాల కింద సోల్ అంటే ఇప్పుడు పాద పద్మం ఉంటుంది, అది పాదం ఉంటుంది కదా, పాదం కింద రకరకాల చిహ్నాలు ఉన్నాయంట. ఏమని, వజ్ర అంకుశధ్వజ సరోరుహ లాంఛనాద్యం. ఏమున్నాయి ఇక్కడ చిహ్నాలు, ఒక 4 చెప్తారు. వజ్ర అంటే ఇంద్రుడు ఏ వజ్ర ఆయుధం ప్రయోగిస్తారు కదా, ఆ వజ్ర ఒక చిహ్నం. అంకుశ అంటే అంకుశం ద్వారా ఒక ఏనుగుని నియంత్రిస్తాడు వ్యక్తి. సో ఏనుగు పైన సవారీ చేసి అంకుశంతో ఏనుగును కంట్రోల్ చేస్తారు, అది ఒక రకమైన అది ఆయుధం వాళ్ళది. సో అది వజ్ర అంకుశ ఇంకా ధ్వజ. ధ్వజ అంటే జెండా అనుకోండి, పతాకం. ధ్వజ ఇంకా సరోరుహ అంటే కమలం పువ్వు. ఇవన్నీ కూడా చిహ్నాలు ఉన్నాయంట. ఇంకా భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క గోర్లు అంటే కాళ్ళకు ఉన్న వేళ్ళకు ఉన్న గోర్లు ఎలా ఉన్నాయంట, ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాల చంద్రుడు లాగా మెరుస్తున్నాయన్నమాట. గోళ్ళ నుంచి ఒక వజ్రాల లాగా ఉండి నుంచి వచ్చే ఒక వెలుతురు లాగా అక్కడ నుంచి ఒక చంద్రుడు లాంటి కాంతి అనేది బయటికి వెదజల్లుతున్నాయన్నమాట. అవి జ్యోత్స్నాదిభిరహద్ మహద్ హృదయాంధకారం, ఆ యొక్క వెలుతురు ద్వారా మన హృదయంలో ఉన్న అంధకారం అంతా కూడా తొలగిపోతుందంట. జ్యోత్స్నాదిభిర్ ఆహత మహద్ హృదయాంధకారం, హృదయంలో ఉన్న అంధకారం అంతా కూడా తొలగిపోతుంది. అందుకనే మనం భగవంతుడి పాదపద్మాలపైన ధ్యానం చేసినప్పుడు మన హృదయంలో ఉన్న అంధకారం అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుందని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ నుంచి అన్ని శ్లోకాల ద్వారా ఇంకో విషయం మనకి మళ్ళీ మళ్ళీ ప్రభుపాల ద్వారా చెప్పారు, చెప్తూ ఉంటారు, ఇక్కడ కూడా చెప్పారు. ఏంటంటే మాయావాదుల గురించి, వాళ్ళు ఏదో కల్పితమైన రూపం ఉంది, కల్పితం అంత రూపం, ఏ దేనిపైన ధ్యానించుకోవచ్చు అని చెప్తారు, కానీ అలా కాదు. ధ్యానించుకునే విధి విధానం ఉంటుంది, భగవంతుడిని దర్శించుకునేది ధ్యానించుకునే విధి విధానం ఇక్కడ చెప్తున్నారు. ఇది శాశ్వతమైన దివ్యమైన రూపం భగవంతుడిది.
యచ్చౌచ నిశ్రిత సరిత్ ప్రవరోధకేన తీర్థేన మూర్ధ్ని అధికృతేన శివ శివోభూత్ ధ్యాతుర్మనశమల శైల నిశిష్ట వజ్రం ధ్యాయే చిరం భగవత చరణారవిందం.
ఇంకేం చెప్తున్నారంట ఇక్కడ, ఈ విధంగా మనము భగవంతుడి యొక్క పాద పద్మాల్ని ధ్యానించుకుంటాము, అవి ఎంత పవిత్రమైనవంటే ఆ పాద పద్మాలకి తగిలి అక్కడి నుంచి పయనించిన జలాలే పవిత్రమైన గంగ. అది ఎంత పవిత్రం అంటే ఆ గంగను శివుడు తన తలపైన ధరిస్తాడు. తద్వారా శివుడు ఎంతో, శివ అంటే ఆస్పీషియస్నెస్, మంగళదాయకం, ఆయన యొక్క ఈ మంగళదాయకాన్ని శుభాన్ని ప్రసాదించి ఆ గుణం అనేది పెంపొందిపోతుందంట, పెరిగిపోతుంది గంగను ధరించడం ద్వారా. సో ఆ గంగ భగవంతుడి పాద పద్మాలకి నుంచి ఉత్పన్నమై వచ్చిన కారణంగా దాని యొక్క అంత పవిత్రత, అంటే శివుడి యొక్క శివత్వాన్ని కూడా పెంచేసింది అనమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అధికృతేన శివో శివభూత్. అంతేకాకుండా అంటే ఇది ఎంత పవిత్రమైనవి పాద పద్మాలు, భగవంతుడు ఎంత శక్తివంతమైనవి కాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నారు ఇక్కడ. ఏమంటున్నారంటే శైల నిశ్రిష్ట వజ్రం, వజ్ర ఇక్కడ శమల శైల, శమల శైల అంటే పర్వతం అనమాట, శైల అంటే పర్వతం. సో ఏం పర్వతం అంటే మల, అంటే మన పాపాల యొక్క పర్వతం. మన హృదయంలో పాపాల పర్వతం ఉంది మనకి, మనం ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పాపాలు ఈ జన్మలో కలుపుకొని పెద్ద పర్వతం తయారైంది అనమాట పాపాలది. ఆ పాపాల పర్వతాన్ని ఎలాగైతే మామూలుగా పర్వతాలు ఇంద్రుడు తన వజ్రం ఆయుధం ద్వారా పర్వతాలు పగలగొట్టేస్తాడనమాట, ఆ విధంగా ఇక్కడ భగవంతుడు పాద పద్మాలకి ఎంత శక్తి ఉందంటే మనము జస్ట్ దానిపైన ధ్యానించుకోవడం కారణంగా ఏం జరుగుతుంది అంటే మన హృదయంలో ఉన్న పెద్ద పెద్ద పర్వతం వంటి పాపాలన్నీ కూడా చూరు చూరు అయిపోతాయి అనమాట, మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాయి, తొలగిపోతాయి దాని అర్థం. సో ఇదన్నమాట భగవంతుడి పైన పాద పద్మాల పైన మనం ధ్యానం చేసుకుంటే కలిగే లాభం.
జానుద్వయం జలజలోచనయా జనాన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విదాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిసాయత్ సంలాలితం హృది విభూర భవస్య కుర్యాత్.
ఇంకా ఇలా యోగి తన హృదయంలో ఏ చిత్రాన్ని ఎల్లప్పుడూ నిలుపుకోవాలి అంటే, ఏ దృశ్యాన్ని అంటే, ఎక్కడైతే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆ పాద పద్మాలనే సేవ చేస్తూ ఉంటుంది, అవునా, ఆ పాద పద్మాలకి లక్ష్మీదేవి ఎప్పుడు నారాయణుడికి పాద పద్మాలకు సేవ చేస్తూ ఉంటుంది, మసాజ్ చేస్తూ ఉంటుంది, అవునా. సో ఆ దృశ్యాన్ని ఒక యోగి, ఒక భక్తుడు తన హృదయంలో ఎప్పటికీ ఆ దృశ్యాన్ని తలుచుకుంటూ ఉండాలి. ఏ లక్ష్మీదేవినైతే ఎంతోమంది దేవతలు ఇంకా రకరకాల ప్రజలందరూ కూడా పూజిస్తారో ఆ లక్ష్మీదేవి ఎప్పుడు భగవంతుడి ఆ పాద పద్మాలకి సేవ చేస్తుంటుంది. ఆ దృశ్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి మన హృదయంలో. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, అంతేకాకుండా ఇంకో విషయం చెప్పారు, ఈ లక్ష్మీదేవి అందరి యొక్క మాత, ఎందుకంటే బ్రహ్మదేవుడి కూడా మాత, ఎందుకంటే బ్రహ్మదేవుడు విష్ణువు నుంచి ప్రకటించాడు కదా, ఆ విషయం మళ్ళీ నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చెప్తారు, అప్పుడు చూద్దామంట. సో ఇప్పుడు నెక్స్ట్ భగవంతుడు ఇంకా వర్ణన చెప్తున్నారు. ఊరు సుపర్ణ భుజయోర్ అది శోభమానా ఊజనిధి అతసిక కుసుమావభాసు వ్యాళం విభేద వరవాసి వర్తమాన కాంచీ కలాప పరిరంబినితంబ బింబం. ఇంకేం చెప్తున్నా నెక్స్ట్, ఒక యోగి తన యొక్క ధ్యానాన్ని దేనిపైన, భగవంతుడి యొక్క ఉరు అంటే భగవంతుడి యొక్క తొడలు పైన ధ్యానించాలి. అవి భగవంతుడి యొక్క తొడలు ఓజో నిధి అంటే, ఓజో అంటే శక్తి, అన్ని శక్తుల యొక్క నిధి భగవంతుడి యొక్క తొడలు. అవి భగవంతుడి యొక్క ఉరు తొడలు ఇక్కడ ఏ రంగులో ఉంటాయో ఇక్కడ రాశారనమాట, వర్ణించారు. వైటిష్ బ్లూ కలర్లో లిన్సీడ్ ఫ్లవర్ ఒక పువ్వు, దాని యొక్క కాంతి ఉంటుందన్నమాట, దానికి అటువంటి కాంతితో ఉన్నారు భగవంతుడి యొక్క తొడలు. ఇంకా అవి వాటి యొక్క సౌందర్యం ఇంకా పెరిగిపోతుంది ఎప్పుడు అంటే, భగవంతుడు ఆయన గరుడు యొక్క భుజాలపైన ఆయన ఎప్పుడైతే ప్రయాణిస్తున్నాడో కూర్చుంటాడో అప్పుడు. సో భగవంతుడు ఆ విధంగా, భగవంతుడు ఆ యొక్క నడుము వరకు చెప్తున్నారు అలా, అంటే తొడలు నడుము పైన ఆయన ఒక బెల్ట్ పెట్టుకుంటారు వడ్డానం. దాని తర్వాత భగవంతుడు ధోతి ఉంటుంది కదా, పీత వరవాసి వర్తమాన. హరే కృష్ణ, ఎక్స్క్యూజ్ మీ. సో ఈ విధంగా భగవంతుడు పీత వస్త్రాల్ని ధరించి ఉన్నాడు. హరే కృష్ణ. సో ఒక యోగికి అలా భగవంతుడి యొక్క ఆ పీత వస్త్రం అది ఆయన ధరించినాడు. అది కింద కాళ్ళ వరకు పీత వస్త్రం, ఎల్లోయిష్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది పీత వస్త్రం, ఆయన ధరించి ఉన్నాడు. ఆ సౌందర్యం పైన, భగవంతుడి యొక్క సౌందర్యం పైన మనము ధ్యానించాలి అని చెప్పారు.
నాభిహృదం భువన కోశ గుహోదరస్థం యత్రాత్మయోని దిశనాఖిల లోక పద్మం వ్యూఢం హరిన్మణి వృషస్తనయోరముస్య ధ్యాయే ద్వయం విశదహారమయూక గౌరం.
ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ నాభి గురించి చెప్తున్నారా, నాభి హృదం భువనలు. సో ఇక్కడ ఈ నాభి అది కూడా చంద్రుడి లాగా ఉందంట. మరి ఈ నాభి నుంచే కమలం పువ్వు వస్తుంది. ఆ కమలం పువ్వు పైన బ్రహ్మదేవుడు నివసిస్తున్నాడు, సృష్టించబడ్డాడు. ఈ కమలం పువ్వు ఒక లోపే మొత్తం నాడి లోపలనే మొత్తం అన్ని 14 లోకాలు ఉన్నాయి, భువనాలు ఉన్నాయి. సో ఆ విధంగా ఈ యొక్క యోగి ఎప్పుడు అలా భగవంతుడి యొక్క నాభి మరియు హృదయం పైన ధ్యానం చేయాలి. అదంతా కూడా హృదయం ఉన్న మొత్తం స్థలం అంతా కూడా భగవంతుడు ధరించిన ముత్యాల హారం యొక్క కాంతి ద్వారా ప్రకాశితమై తెల్లగా వైటిష్ కనిపిస్తుంది అన్నమాట. సో ఆ యొక్క భగవంతుడి యొక్క రూపం పైన ధ్యానించుకోవాలి మనం అని ఇక్కడ రాశారు. ఇంకా నెక్స్ట్ 26 శ్లోకం.
వక్షోధివాసం ఋషభస్య మహావిభూతే పుంసాం మనోనయన నిర్వృతమాదధానం కాంతం చ కౌస్తుభమనేరది పూషణార్థం కురియాన్ మనస్యోగిల లోక నమస్కృతస్య.
ఇంకేం చెప్పారంటే యోగి అలా, దాని తర్వాత భగవంతుడి యొక్క ఇలా ఒక్కొక్క అంగం పైన మనం ధ్యానించుకుంటూ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ అలా భగవంతుడి యొక్క హృదయం, వక్షస్థలం ఎక్కడైతే వక్షోధివాసం ఎవరు నివసించి ఉంటారు అక్కడ, మహావిభూతి అంటే మహాశక్తి అయిన మహాలక్ష్మి అక్కడ నివసించి ఉంటుంది. సో ఆ వక్షస్థలం పైన మనం ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క హృదయం, సో మన మనస్సు మన కళ్ళకి సంపూర్ణంగా సంతృప్తి పొందుతాయంట. ఎందుకంటే మన కళ్ళు మనస్సు ఎప్పుడు సంతృప్తి చెందవు ఏ చూసినా కానీ ఇంకా, కానీ ఇక్కడ భగవంతుడి యొక్క ఈ దర్శనం ద్వారా సంపూర్ణంగా సంతృప్తిని అనుభూతి చెందుతాయంట. అందుకనే దాని తర్వాత ఇంకా ఇంకా వర్ణించారు ఇక్కడ, కంఠం చ కౌస్తుభమనీర్. కంఠంలో భగవంతుడు మెడలో కౌస్తుభమని ధరించాడు. సో ఆ సౌందర్యాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. దీని ద్వారా భగవంతుడి యొక్క సౌందర్యం, ఇంకా కౌస్తుభమని యొక్క సౌందర్యం కూడా పెరిగిపోయిందంట భగవంతుడు ధరించిన కారణంగా. సో ఆ కౌస్తుభమని కూడా మెడలోంచి ఆ హారం ఇక్కడ హృదయం పైన ఆ కౌస్తుభమని కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా మనము చాలా సునాయాసంగా భగవంతుడిని దర్శించుకోవచ్చు. మనము ఇదే భగవంతుడి దర్శనం మందిరంలో కూడా దర్శించుకోవచ్చు. మనము ఇలా కష్టపడి ధ్యానం చేసుకోవడం మనకు కష్టం, యోగులకి చేసిన విధంగా చేసుకోలేము. కనుక మనము మన ఎంతో సరళంగా ఇదే దర్శనం మనం భగవంతుడి రూపాన్ని విగ్రహ రూపంలో, అర్చ విగ్రహ రూపంలో మందిరంలో వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే మనము ఇలా భాగవతంలో వర్ణనను విని తద్వారా మనం శ్రవణం ద్వారా దర్శనం చేసుకున్నాం అనుకోండి, భాగవతంలో వర్ణన విని తద్వారా కూడా మీకు అదే ఫలితం దొరుకుతుంది. అంటే మీరు యోగిలాగా ధ్యానం చేసుకున్నా, మందిరానికి వెళ్ళి విగ్రహం దర్శనం చేసుకున్నా, శ్రీమద్భాగవతంలో వర్ణన మనం విని భగవంతుడిని దర్శించుకున్నా, మనకు భగవంతుడి యొక్క కృప, మనకి కటాక్షం అనేది కలుగుతుంది అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. సో నెక్స్ట్ చూద్దామంటే 27 శ్లోకం. ఇప్పుడు మనము ఇక్కడ వరకు వచ్చాము బాహుంస్ చేతుల గురించి.
బాహుంశమందరగిరే పరివర్తనేన నిర్నిక్త బాహువలయానదిలోకపాలాన్ సంచింతయే దశ సతారమసహ్య తేజ శంఖం చ తత్కర సరోరుహ రాజహంసం.
నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఆ తర్వాత యోగి ఇంకా ఇక్కడ మనం ధ్యానం చేయాలి భగవంతుడి యొక్క భుజాల పైన. అనేక చతుర్భుజాలు ఉన్నాయి కదా, 4 భుజాలు ఉన్నాయి. సో 4 భుజాల నుంచి అంత శక్తి అంతా కూడా అన్ని దేవతలకి దొరుకుతుందన్నమాట భగవంతుడి యొక్క ఈ 4 భుజాల నుంచే. ఆ శక్తి ద్వారానే అందరు దేవతలు కూడా ఎన్నో రకాల కార్యాలు నియంత్రణ ప్రకృతిని చేస్తున్నారన్నమాట ప్రకృతిలో. సో అలా ఈ యొక్క యోగి ఆ భగవంతుడు భుజాల పైన ఉన్న ఆభూషణాలు, ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మెరిసిపోతున్నాయంట. ఎందుకు అంటే ఇక్కడ రాశారేమని, మందారగిరే పరివర్తతేన. మందార పర్వతము అక్కడ ఆ యొక్క ఆభూషణాల పైన రుద్దేసి దాన్ని బాగా రుద్దడం కారణంగా పరివర్తన చెందిపోయి బాగా మెరిసిపోతున్నాయంట. ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటే, మనం కూర్మ అవతారంలో వచ్చినప్పుడు భగవంతుడు కూర్మ అవతారంలో ఉన్నప్పుడు మందార పర్వతాన్ని వాళ్ళు మంతన, సముద్ర మంతనం చేయడానికి ఒక రాడ్గా ఉపయోగించుకుంటారు మందార పర్వతాన్ని. ఆ మందార పర్వతం కింద సపోర్ట్గా కూర్మ అవతారం రూపంలో భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. సో అప్పుడు ఆ మందార పర్వతం ఆ కూర్మ అవతారం పైనే కదా బాగా మంతనం జరిగినప్పుడు. సో తద్వారా కూర్మ అవతారం పైన బాగా మంతనం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈ యొక్క ఆభూషణాలు, ఆభరణాలన్నీ కూడా ఆ మందార పర్వతం ద్వారా రుద్దడం ద్వారా ఇవన్నీ ఇప్పుడు మెరిసిపోతున్నాయంట. ఇంకా సో అసహ్య తేజ, చాలా తేజస్సు పెరిగిపోయిందంట. సో ఈ విధంగా ఇక్కడ రాశారు, సారీ అది సుదర్శన చక్ర చెప్పారు, ఎనివే దీనికి కూడా తేజస్సు ఉంది. తద్వారా ఇంకా ఒక చేతిలో సుదర్శన చక్ర, ఒక సుదర్శన చక్ర ఒక హస్తంలో ధరించి ఉన్నారు. ఆ సుదర్శన చక్రకి మామూలుగా చక్రంలో మీరు చూసుకుంటే మధ్యలో సెంటర్ నుంచి లాస్ట్ వరకు మీకు ఒక స్పోక్స్ అంటారు, గీతలు కనిపిస్తాయి కదా అవి లైన్స్ లాగా స్పోక్స్, అవి 1000 స్పోక్స్ ఉంటాయి 1000 సుదర్శన చక్రకి. దశశత అరం ఇక్కడ రాశారు చూసారా, అవునా, శత అంటే 100, దశశత అంటే 10×100, 1000 అంటే 1000 అనమాట, 1000 స్పోక్స్ ఉంటాయి. సో అది సుదర్శన చక్ర, దానికి అసహ్య తేజ, చాలా తేజస్సు ఉంది. సుదర్శన చక్రం నుంచి ఎంతో తేజస్సు వెదజల్లుతుంది. అది ఒక చేతిలో పట్టుకున్నారు ఒక హస్తంలో. ఇంకో హస్తంలో శంఖం చ తత్కర సరోరుహ రాజహంసం. శంఖం ఇంకొక చేతిలో ఆయన, శంఖం చ తత్కర, కర అంటే చెయ్యి. సో ఆయన ఇంకొక చేతిలో శంఖం పట్టుకున్నారు. అది ఎలా ఉందంటే సరోరుహ రాజహంసం, సరోవరంలో ఉండే హంస ఉంటుంది కదా రాజహంస. సో అలా కనిపిస్తుందంట భగవంతుడి చేతిలో ఆ యొక్క శంఖం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మనకు ఈ కంపారిజన్స్ అంటే పోల్చి దీంతో ప్రకృతిలో ఉన్న అన్నిటికన్నా సౌందర్యమైన వస్తువులు కానీ పక్షులు కానీ పువ్వులు కానీ ప్రకృతిలో లభించే ఏ సౌందర్యమైన వస్తు విషయాలతో పోల్చి మనకు భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఎందుకు వర్ణిస్తున్నారంటే, మనం భగవంతుడి యొక్క దివ్య సౌందర్యాన్ని మన భౌతిక దృష్టితో భౌతిక బుద్ధితో అర్థం చేసుకోలేం గనక, ఏవైతే మనం ఈ యొక్క ప్రకృతిలో అన్నిటికన్నా సౌందర్యవంతమైన దృశ్యాలుగా కానీ విషయాలుగా కానీ వస్తువులు కానీ అనుకుంటామో అనుకోగలుగుతామో వాటితో పోల్చి మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా తర్వాత ఇంకా క్లియర్గా చెప్పేస్తారు. ఈ పోలికలు ఏంటంటే ఓన్లీ మనం అర్థం చేసుకోవడానికి, యాక్చువల్ చెప్పాలంటే వీటి సౌందర్యం భగవంతుని ముందు అస్సలు ఏమీ లేదు అనే విషయాన్ని కూడా వచ్చే శ్లోకంలో చెప్తారు, అప్పుడు చూద్దామంట. సో రెండు చేతుల్లో చెప్పేస్తారు, ఒక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో శంఖం, ఇంకో రెండు చేతుల్లో
కౌమోదకేం భగవతో దైతాం స్మరేత దిగ్ధామరాతి బట శోణిత కర్దమేన మాలాం మధువ్రతవరూత గిరోపగుష్టం చైత్యస్య తత్వమమలం మణిమస్య కంటే.
ఏం చెప్తున్నారంటే యోగి అలా ఆ విధంగా భగవంతుడి యొక్క గద, భగవంతుడి యొక్క గద పేరేంటంటే కౌమోదకి, అవునా,
కౌమోదకీం భగవతో దైతం స్మరేత.
ఇది భగవంతుడికి ఎంతో ప్రియమైనది. సో ఈ గదను కూడా గుర్తు చేసుకోవాలి. ఈ గదకి ఇంకా చెప్పాలంటే ఇలా అది ఎంతో బంగారంతో అయినా కానీ గద ఉన్నా కానీ అదేంటంటే ఆ గదను ఉపయోగించి భగవంతుడు ఎంతో మంది అసురులపైన ప్రహారం చేసి అసురులను వధించారు కనుక అసురుల యొక్క రక్త చిహ్నాలు ఇంకా గద పైన ఉన్నాయంట. సో అంతేకాకుండా అది ఆ గదను చూసి ఎలా భగవంతుడు దండించాడు అసురులని మనకు అర్థం చేసుకుంటే, భక్తులతో ఇక్కడ పోల్చారు భగవంతుడు ధరించిన మణిమాల, అంటే ఇక్కడ ఏం రాశారంటే యా భగవంతుడు ధరించిన ముత్యాల హారం, మెడలో ధరించిన ముత్యాల హారం మణిమస్య కంటే,
చైత్యస్య తత్వమమలం మణిమస్య కంటే,
అంటే ఎంతో శుద్ధ భక్తులతో పోలుస్తున్నారు ఆ ముత్యాల హారాన్ని భగవంతుడి యొక్క శుద్ధ భక్తులతో పోలుస్తున్నారు. ఏదైతే తన మెడలో హృదయం పైన వేసుకున్నారు భగవంతుడు, ఇంకా అభక్తులు అసురులకి ఆ గదలో ఉన్న రక్త చిహ్నాలతో మాకు అర్థమవుతుంది, అంటే భగవంతుడు ఎలా అసురులతో వ్యవహరిస్తారు ఎలా భక్తులతో వ్యవహరిస్తారని ఈ యొక్క వర్ణనతో మాకు అర్థమవుతుంది అన్నమాట. సో ఈ రకంగా రెండు రకాల వ్యక్తులు ఉంటారు, మనుషులు ఉంటారు అనే విషయాన్ని ప్రభుపాల ద్వారా మాకు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాసింది భగవంతుడి యొక్క మాల, భగవంతుడు మాలను ధరించారు, ఆ మాల పైన ఎంతోమంది తుమ్మెదలు, ఎన్నో తిమ్మెదలు కూడా దానిపైన తిరుగుతూ ఉన్నాయన్నమాట దాని చుట్టూ. నెక్స్ట్
ప్రత్యానుకంపిత దియేహ గృహీతమూర్తే సంచింతయే భగవతో వదనారవిందం యద్విస్ఫురన్మకర కుండల వల్గితేన విద్యోతితామల కపోలముదారనాసం.
ఇప్పుడు దేని గురించి చెప్తున్నారంటే ముఖమండలం, భగవంతుడి యొక్క ముఖాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం, ఇక్కడ వరకు అంతా దర్శించుకున్నాం. ఇప్పుడు ముఖమండలాన్ని భగవంతుడి యొక్క ముఖాన్ని 29 నుంచి 30 ఇంకా వచ్చే శ్లోకాల్లో దాని గురించి చెప్తారు. సో ముఖ్యంగా 29-30లో ఇప్పుడు భగవంతుడి యొక్క ముఖాన్ని మనం ఎలా దర్శించుకోవాలి, ఎలా సౌందర్యం ఉంటుంది భగవంతుడు అని ఇక్కడ చెప్పారు. సో భగవంతుడు తన భక్తులకి కృప ప్రసాదించడం కోసం ఇలా ఎంతో ఎన్నో అవతారాలు తీసుకుంటూ ఉంటారు. సో భగవంతుడి యొక్క ఈ ముఖం యొక్క ఇందులో ప్రామాణికంగా ఉండేది కనిపించేది మనకి భగవంతుడి యొక్క నోస్, నాసిక, ఇంకా భగవంతుడి యొక్క చీక్స్, ఏమంటాం భగవంతుడి యొక్క చీక్స్ని ఇక్కడ మనకి ఏం రాశారంటే కపోలం అని రాశారు. సో భగవంతుడి యొక్క చీక్స్ని అవి ఎంతో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి, కానీ భగవంతుడు ధరించిన ఇయర్ రింగ్స్ చిక్కిళ్ళు, ఓకే బుగ్గలు చిక్కిళ్ళు అంటారు, ఓకే చెంపలు, ఓకే అది క్లియర్గా ఉన్నాయి కానీ అది దాని యొక్క కాంతి ఇంకా పెరిగిపోతుంది, షైన్ అవుతుంది. ఎలాగంటే భగవంతుడు ధరించిన ఇక్కడ రాశారు కదా మకర కుండల వల్గితేన, మకర కుండల వల్గితేన అంటే మకర కుండలు అంటే క్రొకడైల్ అలిగేటర్ షేప్లో ఉన్న భగవంతుడి ఇయర్ రింగ్స్ షేప్ అనమాట, అవి ఇలా ఊగుతున్నాయి అలా ఊగినప్పుడు అవి ఎంతో మెరుస్తున్నాయి, వాటి షైనింగ్ భగవంతుడి యొక్క బుగ్గల పైన పడుతుంది అన్నమాట, చెంపల పైన అది. సో దాంతో ఇంకా భగవంతుడి యొక్క సౌందర్యం ఇంకా పెరిగిపోతుంది, ముఖ సౌందర్యం.
యత్ శ్రీనికేతమలిభి పరిసేవ్యమానం భూత్యా స్వయ కుటిల కుంటల వృందజుష్టం మీనద్వయాశ్రయమధిక్షిపదబ్జనేత్రం ధ్యాయేన్ మనోమయం మతంద్రిత ఉల్ల సద్భ్రు.
ఇక్కడ ఇంకా బాగా చెప్తున్నారు భగవంతుడు. ఇప్పుడు ఈ పాట చెప్పారు, మన ముక్కు ఇంకా చెంపలు ఈ పాట చెప్పారు, ఓన్లీ ఇవి రెండు డిస్క్రైబ్ చేశారు. ఇక్కడ మనకి ఇంకా డిస్క్రైబ్ చేసేది ఏంటంటే భగవంతుడి యొక్క కళ్ళు. ఇప్పుడు భగవంతుడి యొక్క జుట్టు ఇలా ఉంగురాల జుట్టు అనమాట, అంటే కర్లీ హెయిర్. అలా భగవంతుడి యొక్క కర్లీ హెయిర్ అలా సైడ్కి ఇలా ఉందన్నమాట, కర్లీ హెయిర్ వస్తుంది భగవంతుడిది. ఇంకా ఆయన కళ్ళు అది ఎలా సౌందర్యం కనిపిస్తుంది అంటే మనం అర్థం చేస్తాం. ఇంకా భగవంతుడి యొక్క ఇది ఏమంటాం, ఐబ్రోస్ని కనుబొమ్మలు అంటాం, ఐబ్రోస్ అవి ఎలా ఒక దృశ్యం ఎలా కనిపిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ చెప్పారు. ఒక సరోవరంలో ఒక లేక్లో ఒక కమలం పువ్వు దాని చుట్టూ రెండు దాని పక్కన రెండు మీన ద్వయాశ్రయం, మీన అంటే ఫిష్ అనమాట, ద్వయ అంటే రెండు, అలా ఒక పేర్ ఆఫ్ ఫిషెస్, రెండు ఫిషెస్ అంటే కళ్ళతో పోల్చున్నారు అనుకోండి, అలా రెండు ఫిషెస్, ఒక కమలం పువ్వు ఉంది, ఇంకా దాని చుట్టూ మొత్తం బంబల్ బీస్, అవి తుమ్మెదలు తిరుగుతున్నాయి అనుకోండి ఆ కమలం పువ్వు పైన. ఆ దృశ్యం ఎలా ఉందో భగవంతుడి యొక్క ఈ పాట అలా కనిపిస్తుందండి. సో ఇక్కడ అది వర్ణించారు. సో ఈ విధంగా దాని తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా క్లియర్గా ఏం చెప్పారంటే ధ్యాయేన్ మనోమయం అతంద్రిత ఉల్లసద్భ్రు. సో ఇది కూడా యాక్చువల్లీ ఇక్కడ ఏం రాశారంటే క్షిపత్ అంటే మీనద్వయాశ్రయం అది క్షిపదబ్జ నేత్రం, అంటే ఈ యొక్క దృశ్యం భగవంతుడు యొక్క సౌందర్యం ముందు ఇది కూడా అంటే చిన్నబోతుంది, ఇటువంటి సౌందర్యమైన దృశ్యం. దీన్ని మనకు ప్రభుపాద ద్వారా రాశారు, అంటే భౌతిక ప్రపంచంలో ప్రకృతిక సౌందర్యంలో ఇటువంటి దృశ్యాన్ని, ఒక కమలం పువ్వు దాని పక్కన రెండు చేపలు దానిపైన తుమ్మెదలు తిరుగుతుంటే అదొక మంచి అద్భుతమైన సౌందర్యమైన దృశ్యం. కానీ భగవంతుడి ఈ సౌందర్యం ముందు ఈ సౌందర్యం కూడా చిన్నబోతుంది అని రాశారన్నమాట.
తస్యావలోకమధికం కృపయాతి ఘోర తాపత్రయోపశమనాయ నిసృష్టమక్ష్ణో స్నిగ్ధస్మితానుగుణితం విపుల ప్రసాదం ధ్యాయే చిరం విపుల భావనయా గుహాయాం.
దాని తర్వాత ఏం చెప్తున్నారంటే ఇక్కడ అలా యోగులు అలా ధ్యానం చేయాలి భగవంతుడి యొక్క ఈ యొక్క అద్భుతమైన రూపం పైన. ముఖ్యంగా భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే కళ్ళ పైన, భగవంతుడు ఆ కళ్ళతోనే, భగవంతుడు ఆ కళ్ళతో ఇక్కడ తన భక్తుల పైన దృష్టిని సారించి తన కృపను ప్రసాదిస్తారు. తద్వారా ఏం జరుగుతుంది, భగవంతుడి యొక్క దృష్టి మన పైన పడితే, అలా భగవంతుడి యొక్క కళ్ళ పైన మనం దర్శనం చేసుకుంటే, దృష్టి మనం ధ్యానం చేస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ భగవంతుడి యొక్క దృష్టి కళ్ళు మనలో ఉన్న అన్ని రకాల మూడు రకాల తాపాలు, త్రీ తాపాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల తాపాలు ఈ భౌతిక ప్రపంచంలో, అన్నీ కూడా ఏవైతే చాలా భయంకరమైన తాపాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా భగవంతుడు యొక్క దృష్టి తొలగించేస్తుంది. సో అందుకనే ఈ భగవంతుడు దాంతోని ఆయన దృష్టి, దాంతో పాటు భగవంతుడు యొక్క హాస్యం పరిహాస్యం అంటే అది నవ్వుతూ ఉన్న ఆయన ముఖాన్ని దర్శించుకుంటే తద్వారా అందులో ఎంతో మనకి మేలు జరుగుతుంది. ఇక్కడ రాశారు మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పౌపాల వారు అంటున్నారు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు, ఈ భౌతిక దేహంలో ఉన్నంత వరకు మనకేంటంటే భౌతిక దేహం ఉంది కనుక ఆత్మని ఎవరేం చేయలేరు, కానీ ఈ భౌతిక దేహం ఉన్న కారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కారణంగా ప్రకృతిలో ఉన్న మూడు తాపాల ద్వారా మనకు ఎన్నో రకాల కష్టాలు అనేవి కలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కష్టాల నుంచి మనము అలా భగవంతుడి యొక్క ముఖ సౌందర్యం పైన భగవంతుడిని అలా దర్శించుకుంటే మనము ఇవన్నీ కష్టాలని కూడా మర్చిపోవచ్చు, లేకపోతే కష్టాలన్నీ కూడా మనకి తొలగిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అలా భగవంతుడిని స్మరించుకుంటే చాలు, భగవంతుడిని దర్శించుకుంటే చాలు.
ఆసంహరేరవనతాఖిల లోక తీవ్ర శోకాశ్రు సాగర విశోషణమత్యుధారం సమ్మోహనాయ రచితం నిజమాయయాస్య భూమండలం మునికృతే మకరధ్వజస్య.
ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా ఒక యోగి ఆ విధంగా భగవంతుడి యొక్క, ఇక్కడ ఏం రాశారు, హాసం, భగవంతుడి యొక్క స్మైల్, ఆయన భగవంతుడి యొక్క హాసం పైన ధ్యానించాలి, దర్శనం చేసుకోవాలి. తద్వారా ఇంకా తద్వారా ఏం జరుగుతుంది అంటే, భగవంతుడి యొక్క నవ్వుతున్న చిరునవ్వుని పైన ధ్యానం చేసుకుంటే మనము మనం ఇక్కడ ఈ దుఃఖాలయం కదా, ఈ లోకం దుఃఖాలయంలో శోకాశ్రు సాగర, ఈ యొక్క శోక దుఃఖంతో సాగరం నిండిపోయి అందులో మనం మునిగిపోయినాం ఆ దుఃఖంలో, అటువంటి ఆ శోకాశ్ర సాగర మొత్తం కూడా ఆవిరైపోతుందంట, దుఃఖ సాగరం అంతా కూడా ఆవిరైపోతుంది. తద్వారా మనము ఈ ఒక్క భౌతిక దుఃఖం నుంచి ముక్తులం అవ్వగలం. ఇంకొకటి, అంతేకాకుండా మనం భగవంతుడి యొక్క ఐబ్రోస్, భగవంతుడి యొక్క ఐబ్రోస్ని ఏమంటాం మనం, ఐబ్రోస్ని భ్రూమండలం, ఈ భగవంతుడి యొక్క ఆర్చ్ ఐబ్రోస్, ఈ భ్రూమండలం. సో ఈ ఐబ్రోస్ పైన మనం ధ్యానించుకుంటే అప్పుడు ఆ ఐబ్రోస్లో ఎంత అంతరంగ శక్తి నిండి ఉందంటే, తద్వారా మదనుడు కూడా మోహితుడైపోతాడంట. అంటే ఇంకా మదనుడు ఇంకా ఎప్పుడు భక్తుల్ని కానీ సాధువుల్ని కానీ ప్రభావితం చేయలేడు, మోహితం చేయలేడు. సో మనం మదనుడి యొక్క మోహమాయ నుంచి ముక్తులం అవ్వాలంటే భగవంతుడి యొక్క ఐబ్రోస్ పైన మనము దృష్టి సారించాలన్నమాట. అంటే ఆర్చిడ్ ఐబ్రోస్ అంటే విల్లులాగా, అంటే విల్లు ఎలా ఉంటుందో ఆ విల్లులాగా మనకు ఐబ్రోస్ ఆ డిజైన్లో ఉంటాయని చెప్తున్నారు బేసికలీ. కానీ అదే భ్రూమండలం. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ శ్లోకం చూసి, కనుబొమ్మలు అంటారుగా, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో వాటిపైన మనం ధ్యానించుకోవాలి. ఈ విధంగా ధ్యానాయనం ప్రహసితం బహుళాదరుష్ట భాసారుణాయి తతను ద్విజకుండ పంక్తి ధ్యాయేత్ స్వదేహ కుహరే వసితస్య విష్ణోర్ భక్త్యారద్రయార్పిత మనాన ప్రతగ్ది దృక్షేత్. ఇలా సంపూర్ణమైన భక్తి భావనతో మనము భగవంతుడి పైన ఈ విధంగా మనము హృదయపూర్వకంగా ధ్యానం చేసుకొని ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క ఈ చిరునవ్వుని మనం ధ్యానం చేసుకొని దర్శించుకొని మన హృదయంలో నిలిపివేసుకుంటే తద్వారా అన్ని మనకి ఇక్కడ రాశారు ఏంటంటే, మనము ఆ భగవంతుడి పైన మనం ఆకర్షితులం అయిపోగలం. ఈ చిరునవ్వుతో పైన ధ్యానించుకోవడం చాలా సులభం. ఇంకా అలా భగవంతుడు అలా నవ్వినప్పుడు భగవంతుడి యొక్క పళ్ళు, టీత్, భగవంతుడి యొక్క పళ్ళు మల్లె మొగ్గల్లాగా, ఆయన యొక్క టీత్ మల్లె మొగ్గల్లాగా కనిపిస్తున్నాయంట. ఇంకా ఆయన యొక్క పెదవులు రెడ్ కలర్ రోజ్ పూలా ఉంటుంది కనుక, సో ఆ యొక్క సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది. దానిపైన ఒక యోగి ధ్యానించుకోవాలి. ఇలా భగవంతుడి ఇలా దర్శించుకున్న యోగి ఇంకా ఏ దృశ్యాన్ని దర్శించుకునే కోరిక ఉండకూడదు యోగికి. ఆ విధంగా భక్తితో ధ్యానించుకోవాలి, ఆరాధించుకోవాలి భగవంతుడిని ప్రేమతో అని ఇక్కడ రాశారన్నమాట ఒక యోగికి. సో ఇదండి భగవంతుడి పైన ధ్యానించుకునేది, దర్శించుకునేది ప్రతి ఒక్క విశేష దర్శనం. సో మనము ఇప్పుడు ఈ విధంగా ధ్యానించుకునే తర్వాత యోగికి ఎలా ముక్తి లభిస్తుంది, తన యొక్క చేతన ఎటువంటిది ఉంటుంది ఆ టైం, ఆ సమయంలో ఏ చేతనతో తన ముక్తి ప్రాప్తి చెందుతుంది యోగికి అనే విషయాలన్నీ కూడా మనము నెక్స్ట్ వచ్చే క్లాస్లో చూసుకొని ఈ అధ్యాయాన్ని ముగిద్దామంట. సో ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌర భక్త వృంద కీ జై. నితాయ్ గౌర ప్రేమానంది హరి హరి బోల్.